ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవును ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి ఇదే నాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఉదయకాలం బైబిల్ స్టడీలో మీ సన్నిధి తోడుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మధ్యాహ్న ఉపవాస ప్రార్థనలో మీ సన్నిధి తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. ప్రభా, మరలా నేను ఉదయకాలం డివిజన్ నుంచి అది మీటింగ్ లో కూడా మీరు మేలు చేశారు. సాయంకాలం ఐక్యారాధనలోకి సమకూడడానికి సహాయం చేశారు. మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు, మా ప్రార్థనలు మా ఆరాధనలు అంగీకరించడానికి ఇష్టపడుతున్న దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వచ్చిన వారందరి ఆశని తృప్తిపరచండి. రావలసిన వారి మీద కనికరపడండి. రవాయి రాత్రి కడపకు ప్రయాణం, రేపు అన్నమయ్య గృహ దర్శనాలు, ఆదివారం ఉదయకాలం నేను మందిరంలో పరిచర్య, సాయంకాలం కడప 4 వార్షిక ఆరాధన దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీరు నమ్మదగిన దేవుడిగా ఉన్నారని నమ్మి స్తుతిస్తూ చదివిన వాక్యం నాకు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సాయంత్రం ఆ ఆరాధన తర్వాత కడపకు ప్రయాణం ఉంది, దూర ప్రయాణం. రేపంతా అన్నమయ్య జిల్లాలో గృహ దర్శనాలు. ఒక్క అన్నమయ్య జిల్లాలోనే పోలీస్ సహవాసం లేదు ఆంధ్రాలో. ఆ వారంతో అన్నమయ్యకి వెళ్లి ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, కడప వార్షికోత్సవాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు చదివిన వాక్య భాగంలో నుంచి నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్న అంశం, అవర్ గాడ్ ఈజ్ ఏ మిషనరీ గాడ్. మన దేవుడు మిషనరీ హృదయం కలిగిన దేవుడు అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. మన దేవుడు మిషనరీ హృదయం కలిగిన దేవుడు అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. మిషన్ అంటే పని. దేవుడు పని కలిగిన వాడుగానే ఆది కాండంలో కనిపిస్తూ ఉన్నారు. ఆది కాండం మొదటి అధ్యాయ మొదటి వచనంలో ఆయన గురించిన పరిచయం, దేవుడు సృష్టికర్తగా మనం చూడగలం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను. కాబట్టి ఆయన పని చేస్తున్న వాడుగానే కనబడతా ఉన్నాడు. ఆయన దేవుడు కదా, ఆయనకి పని చేయాల్సిన అవసరం ఏముందిలే అని మనం మాట్లాడొచ్చుగాక. అవసరం ఉండి పని చేయట్లా, ఆయన స్వభావం అది, ఆయన ఆట్రిబ్యూట్ అది. ఆయన పనిచేసే దేవుడిగా మనం ఒక మాటలో మాట్లాడాలంటే, భూమి ఆకాశంలో సృష్టికర్త యెహోవా అని తను తాను బయలుపరుచుకున్నారు. ఈ దేవుడు ఎంత గొప్ప అర్థం కావాలంటే ఆయన చేతి పనిని చూస్తే మనకు అర్థమవుతుంది. 19వ కీర్తనలోను ఆ మాట రాయబడింది, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు భక్తుడు 18వ వచనం నుంచి అదే మాట మాట్లాడుతున్నాడు. హు ఈజ్ గాడ్ అన్నది నీ ప్రశ్న అయితే, లుక్ ఎట్ ద క్రియేషన్, సృష్టి వైపు చూడు అంటాడు. ఆయన చేసిన పని, ఆయన చేసిన పని ఆయన్ని బయలుపరుస్తా ఉంది. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు మిషనరీ గాడ్, ఆయన పనిచేసే దేవుడిగా బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. అయితే ఆయన చేసే పని పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎందుకోసం ఆయన పనిచేస్తాడు, ఎందుకోసం ఆయన పనిచేస్తాడు, ఎవరి కోసం ఆయన పనిచేస్తాడు. కాబట్టి వాక్యపు వెలుగులో దేవుడు చేసే పని మనం ఈ మాట అర్థం చేసుకోవాలి. ఉదయం లేచి మొదలుకొని సాయంత్రం వరకు ఏదో ఒక పని చేయాల్సి వస్తూ ఉంది. ఏం పని లేకుండా ఖాళీగా ఉంటే ఎంతో బాగుంటుంది అని ఒకవేళ మనకు ఆలోచన పుడితే పుట్టొచ్చుగాక. వాక్యంలో మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ ఆలోచనని మనం సరి చేసుకోవడానికి బాగుంటుంది, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి కూడా బాగుంటుంది. ఎందుకు దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలా తను తాను బయలుపరుచుకుంటున్నాడో మనకు అర్థమైతే మనం ఎలా ఉండాలో, జరుగుతున్న పరిస్థితులు ఏంటో అన్నిటినీ కూడా మనం సరిగ్గానే అర్థం చేసుకోగలుగుతాం. ఎక్కడా కలవరపడడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఆయన ఏది చేసినా సరే ఆయన తన మహిమ కోసం మాత్రమే చేస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనంలో మరొక మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఆయనే అన్నిటికీ మూలం. ఏది వచ్చినా ఆయన ద్వారానే కలిగింది. ఏదున్నా సరే ఆయన కొరకు మాత్రమే ఉన్నది. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి బైబిల్ దేవుడిని మనం ఎందుకు ఒక ప్రతిమలో, ఒక విగ్రహంలో దేవుణ్ణి చూడడానికి ఆయన ఒప్పుకోలేదంటే, ఆయన అన్నాడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, వినే దేవుడు. కాబట్టి జీవం కలిగిన దేవుణ్ణి జీవం లేని వాడితో పోల్చడం ఆయన స్వభావానికి విరుద్ధం. ఆయన పరిచయం అలాగే ఉంది, అవర్ గాడ్ ఈజ్ ఎ మిషనరీ గాడ్, దేవుడు పనిచేసే దేవుడు అని బైబిల్ మాట్లాడుతూ ఉండగా ఎందుకోసం పనిచేస్తాడు, సమస్తము ఆయన మహిమ నిమిత్తమే కలగజేసుకున్నాడు, సమస్తము ఆయన కోసమే ఆయన జరిగించుకుంటున్నాడు. అదే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి. ఆరాధించడానికి వచ్చాం, పాటలు పాడుతూ ఉన్నాం, ఒక క్రమానికి అలవాటు పడ్డాం. ఈ క్రమం, ఈ ఆరాధన, ఈ పాటలు, ఈ ప్రార్థనలు అసలైన విషయాన్ని రీచ్ అవడానికే ప్రయత్నం చేయాలి. అసలైన విషయం మనకు అర్థం కాకుండా, ఒకవేళ ఆచారబద్ధంగా, లేకపోతే నియమం మనకు అర్థం కాకుండా, మూలం మనకు అర్థం కాకుండా ఆచారబద్ధంగా మనం ఏదైనా భక్తి చేస్తే ఇది మూఢభక్తి అవుతుంది, అంధవిశ్వాసం అవుతుంది, జీవం లేని సాధన అవుతుంది, నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి 12వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో 33వ వచనంలో కూడా మరొక మాట రాయబడింది, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం. ఎట్లా వర్ణించేది ఆయన జ్ఞానం ఎంతో, ఆయన బుద్ధి ఎంతో, ఆయన బలం ఎంతో, ఎట్లా వర్ణించేది? ఆయన తీర్పులు శోధింప శక్తి అని ఎంతో ఆవశ్యకములు, అసఖ్యములు, శోధింప శక్తి అని ఎంతో అసఖ్యములు మనం వివరించడం మన వల్ల కాదు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, పుట్టినోట్లో పట్టనసఖ్యములు ఆయన వర్ణించలేము. ఆయన ఇది అని వర్ణించలేము, ఆయన కొలవలేము. ఆయన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను, నాకు దేవుడు అర్థమైపోయాడని కూడా చెప్పలేము. అంత అన్లిమిటెడ్ గాడ్. బైబిల్ గ్రంథం ఆయన కోసం మాట్లాడుతున్నప్పుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, అనంతుడు, అఘోచరుడు అన్న పదాలతోటి ఆయన మనకు కనిపిస్తాడు మనకి. కాబట్టి ఈ సాధనలో రోజు రోజుకి ఇంకా బెటర్గా దేవుణ్ణి అర్థం చేసుకోవడం, ఇంకా బెటర్గా లోతులోకి వెళ్ళటం అన్నది మనకు అలవాటు అయితే అది థ్రిల్లింగ్ జర్నీలా ఉంటుంది. అలా కాకుండా ఇంతే గంటన్నర ఆరాధన, ఒకరు ప్రారంభ ప్రార్థన చేస్తారు, ఒక రెండు పాటలు పాడతారు, బైబిల్ చదువుతారు, ఎవరో వచ్చి వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదిస్తారు, అయిపోయింది అయిపోయింది. ఇందుకీ వచ్చింది దేనికోసం? సిస్టమ్ని పాటించడం కోసం వచ్చామా, లేకపోతే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి వచ్చామా? ఆరాధన అన్న మాటను ప్రేమించటం. ఆయన మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 22:40 మాట్లాడతాడు, పూర్ణ హృదయంతో ప్రేమించు, పూర్ణ ఆత్మతో ప్రేమించు, పూర్ణ బలముతో ప్రేమించు. కాబట్టి ఆ సంపూర్ణతలోకి వెళ్ళడానికి ఈ విధానం ఉపయోగపడాలి. ఉదయం బైబిల్ స్టడీ, మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన, సాయంకాలం సెంటర్ కాన్ఫరెన్స్, మళ్ళా డైరీ రాయటం, మళ్ళా ఏకాంత ప్రార్థనలో, మళ్ళా కుటుంబ ప్రార్థనలో. వాట్ ఈస్ ద పర్పస్? ఏం చేద్దామని, ఏం సాధిద్దామని, దేని కొరకు ఇవన్నీ? ఒకవేళ మనం ఏది చేసినా అది ఇంకా బెటర్గా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటట్లుగా మనం ఒకవేళ చేయకపోతే ఎక్కడో మనం స్ట్రక్ అవుతా ఉన్నాం, ఎక్కడో మనం స్ట్రక్ అవుతా ఉన్నాం. అందులోంచి బయటికి రావటం ఆత్మీయ జీవితానికి మంచిది. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మనకు ఎలా కనిపిస్తున్నాడంటే, హీఈస్ ఏ వర్కింగ్ గాడ్, హీఈస్ ఏ మిషనరీ గాడ్. ఆయన ఏంటో చెప్పడానికి ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అనే ఆయన తను తాను పరిచయం చేసుకున్నాడు. ఎవరయ్యా నువ్వు అంటే, సర్వభూమిని కలగజేసిన వాడిని, సర్వ ఈ సృష్టి అంతటిని కలగజేసిన వాడిని, నిన్ను కలగజేసిన వాడిని అని ఆదికాండ మొదటి అధ్యాయం సాక్ష్యం చెప్తుంది దేవుడు ఎవరు అన్న ప్రశ్నకు. కాబట్టి ఈ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం ఐడల్ గా ఉండడానికి వీల్లేదు. ఐడల్ అంటే ఏం పని లేకుండా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఇంకొక పదం ఉంది, ఐడల్ అంటే విగ్రహం. విగ్రహం ఏం చేస్తుంది? ఏం చేయదు, అట్లాగా చూస్తా ఉంటది. బొమ్మ బొమ్మ బొమ్మలా కూర్చొని చూడడం తప్ప దానికి ఏం పని ఉండదు. కానీ బైబిల్ దేవుడు, నేను జీవం కలిగిన దేవుణ్ణి, నేను జీవం కలిగిన దేవుణ్ణి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము ఆయన మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 16వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమే ఉన్నాం. విగ్రహాలతో పోల్చేది కాదు ఇది, విజయం లేని విగ్రహం కాదు దేవుడు, జీవము గల దేవుడు. దానికి ఇలా అంటున్నాడు, నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, నేను వారి దేవుళ్ళయుందును, వారు నా ప్రజలయుందురు. కాబట్టి ఆయన నివసించే దేవుడు, సంచరించే దేవుడు, ప్రేమించే దేవుడు, తిరిగి ప్రేమించాలని కోరుకునే దేవుడు. ఆయన తండ్రి అని రాయబడింది అక్కడ. మీరు మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులు కుమార్తెనయుందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు రిలేషన్ కోరుకుంటున్నాడు, దేవుడు సహవాసాన్ని కోరుకుంటున్నాడు, దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాడు, మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, అది ఇక్కడ పాయింట్. అంత గొప్ప దేవుడు మన కొరకు ఆలోచించాడు, మన కొరకు పనిచేశాడు. కీర్తనకారుడికి మనం చదువుతున్న ఈ పాఠాలు చదువుతున్నాం కదా, వాక్య పాఠం చదువుతున్నాం కదా, కీర్తనకారుడికి ఆ మాట ఎంత బాగా కదిలించిందంటే, ఇక తను రాజు అన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోయాడు. తాను రాజు అన్న విషయాన్ని కూడా ఆయన సరిగ్గా అర్థం చేసుకున్నాడు, మర్చిపోయాడు అన్న మాట కంటే కూడా బాగా అర్థం చేసుకున్నాడు. రాజులకు రాజు ఆయన అయితే, ఆయనే నన్ను రాజుగా కూర్చోబెడితే నేను ఆయన ఇంకెంత ఎక్కువగా ప్రేమించాలి. నేను బిజీగా ఉన్నాను, నాకు రాజ్య పరిపాలన, నాకు 125,000 పనులు ఉన్నాయి, ఆ తర్వాత ఖాళీ కుదిరితే అప్పుడు నేను దేవుడి కోసం ఆలోచిస్తానులే. ఆ మోసంలో దావీదు లేడు, ఆ మోసంలో దావీదు లేడు. కాబట్టి ప్రభునంద ప్రియులరా, మనం ఈ వాక్యాల వెలుగులో నుంచి మన దేవుడు మిషనరీ గాడ్ అన్న విషయం మనకు అర్థమైతే, ఆయన ఎట్లా పనిచేస్తాడు, దేనికోసం పనిచేస్తాడు, కొన్ని విషయాలు వాక్యంలోంచి అర్థం చేసుకోవడం చాలా అవసరం, చాలా అవసరం. అందుకొరకు ఆదికాండ మొదటి అధ్యాయంలో ఆయన 28వ వచనం మన కొరకు మాట్లాడుతున్న మాట. అది 28వ వచనం మన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించాను, దేవుడు వారిని ఆశీర్వదించాను, ఇవన్నీ ఇచ్చి ఆశీర్వదించాడు. 6 దినాలు సృష్టిని చేసి ఆ సృష్టి అంతా మనిషి చేతిలో పెట్టి ఆశీర్వదించాడు. ఏమీ చేయకుండా ఆశీర్వదించిన ఒట్టి ఆశీర్వాదం కాదు అది. కింద రాయబడ్డ మాటలవే, మీరు ఏలండి, మీరు భూలోకాన్ని లోపరుచుకోండి, మీరు భూమిని, అక్కడ రాయబడ్డ మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఆయన సృష్టిని చేసి దాన్ని చేతిలో పెట్టి ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఏం చేయకుండా ఆశీర్వదించాడంటే దాని అర్థం ఏంటి? ఏమి ఇవ్వకుండా ఆశీర్వదిస్తే దాని అర్థం ఏంటి? ఏమి ఇవ్వకుండా ఆశీర్వదించలేదు. ఆయన 6 దినాలు పని చేసి సృష్టిని చేసి అద్భుతమైన సృష్టిని మనుషుల కొరకు రూపొందించి మనిషికి తన రూపాన్ని ఇచ్చి మనిషి పాదాల దగ్గర సృష్టిని తీసుకొచ్చి మీరు దీన్ని లోపరుచుకోండి. తర్వాత మాట, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి, రూల్ ఓవర్ ఇట్, దాన్ని మీరు సబ్జ్యూ చేసుకోండి, స్వాధీనపరచుకోండి, దాన్ని మీరు అజమాయిషి చలాయించండి, ఏలుబడి చేయండి అని ఆయన మాట్లాడడం ఆది కాండంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు పనిచేశాడు, ఆయన మహిమ కోసం చేశాడు. దేవుడు మనిషిని చేశాడు, తన మహిమ కోసం చేశాడు. తన మహిమ కొరకు చేసిన మనిషికి సృష్టి అంతటిని ఇచ్చాడు. అది మనం ప్రారంభంలో చూడగలిగిన మాట. అయితే మనం ఎరుగుదు, దేవుడు పనిచేస్తాడు గాని, దేవుడు ఆశీర్వదిస్తాడు గాని, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏం చేయలేడు. అంటే అవిధేయతను ఆయన ప్రోత్సహించలేడు, పాపాన్ని ఆయన చూసి చూడనట్టుగా ఉండలేడు. ఆయనకి రావలసిన మహిమ ఆయనకి చెందకుండా ఆయన మహిమను దొంగిలిస్తూ ఒప్పుకోడు, ఆయనకు అవిధేయతను చూపిస్తే ఒప్పుకోడు. అక్కడే సాతాను పుట్టుకొచ్చాడు. సాతాను ఎలాగున్నా దేవుడు పట్టించుకోడు అని బైబిల్ చెప్పట్లా. ఆదాము అవ్వ ఏం చేసినా దేవుడు పట్టించుకోడు అని బైబిల్ చెప్పట్లా. ఆయన పని చేస్తాడు, రెండు పని చేస్తాడు కూడా, దిద్దుబాటు చేస్తాడు కూడా, శిక్షణ ఇస్తాడు కూడా, క్రమశిక్షణ చేస్తాడు కూడా. కాబట్టి దేవుడు పనిచేసే దేవుడు అన్న మాట దగ్గర షరతులు కూడా పెట్టాడు, ఆజ్ఞలు కూడా పెట్టాడు. అన్ని చేతికి పెట్టి విధేయత నేర్పించడం కొరకు ఒకటి చేయొద్దు అన్నాడు, ఆ పండు తినొద్దు అన్నాడు. వారు తిన్నారు. ఆ తర్వాత నుంచి దేవుడు పనిచేసే విధానం ఎట్లా ఉందంటే మనం అదే చదువుతాం. ఏమైనా పర్లేదు, ఎలాగున్నా పర్లేదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీరు బలాదురుగా తిరగండి, అట్లా లేడు ఆయన, అలా చెప్పట్లేదు ఆయన. 3వ అధ్యాయంలో ఆశీర్వదించిన దేవుడు 3వ అధ్యాయంలో శపించాడు, నేలను శపించాడు, ఆదామును శపించాడు, అవ్వను శపించాడు, పురుష జనాంగాన్ని శపించాడు, స్త్రీ సంతానాన్ని శపించాడు, నేలను కూడా శపించాడు. ఆశీర్వాదాన్ని శాపంగా మారిపోయింది. దేవుడు పనిచేస్తాడు అన్న మాట దగ్గర ఆయన స్వభావానికి తగ్గట్టుగానే ఆయన పనిచేస్తాడు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏం చేయడు. ఆయన పాపాన్ని చూస్తూ సహించే దేవుడు కాదు. 4వ అధ్యాయం నుంచి మనం చదివే మాట, ఆదాము అవ్వల్ని బయటికి గెంటేయడం వెనక ఉద్దేశం ఏంటి? బుద్ధి తెచ్చుకొని మరలా వస్తారు, తప్పు అర్థం అవుతుంది, వచ్చి దగ్గరికి వచ్చి ఏమైనా తప్పు చేశారా, లేకపోతే మీరేమైనా తినొద్దన్నది తిన్నారా అని అడిగితే వాళ్ళు బుంకారు, నెపాలు చెప్తున్నారు, ఒకరి మీదకి ఒకరు నెపాలు నెట్టుకుంటున్నారు. కన్నింగ్నెస్ వాళ్ళకి అనిపిస్తా ఉంది. కన్నింగ్నెస్, దేవుడు ఆ కన్నింగ్నెస్ ఒప్పుకునే దేవుడు కాదు. యథార్థత, అవును ప్రభువా నేను చేశాను, తప్పైపోయింది, నన్ను క్షమించండి, నాకు తెలియలేదు. ప్యూరిటీ, యథార్థంగా ఒప్పుకోవడం. అతిక్రమాలు దాచిపెడితే ఆశీర్వాదం కాదు, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మనం 12వ అధ్యాయానికి వచ్చేసరికి, ఈవెన్ 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఎలా చూడగలుగుతున్నామంటే, ఇక చూస్తూ సహించేవాడిగా ఆయన లేడు. వాళ్ళు ఎలాగున్నా పర్లేదులే, నేను చేసుకున్న మనుషులు, నేను చేసుకున్న సృష్టి, వాళ్ళు ఎలాగున్నా పర్లేదులే అనే ఉదార స్వభావంతో వదిలేసేవాడిగా లేడు. అవకాశం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. నోవాహును వాడ కట్టమని తనప్ చెప్పాడు, నోవాహును సువార్త చెప్పమని ఆయన అప్పుడు కొలిపాడు. 120 సంవత్సరాలు సమయం ఇచ్చాడు, 120 సంవత్సరాలు హెచ్చరికలు పంపించాడు. మాట వినని ఆ నాటి ప్రజలను జలసమాధి చేశాడు. అవర్ గాడ్ ఈజ్ మిషనరీ గాడ్. మిషనరీ గాడ్ అంటే ఎవరినో కాపాడడానికి ఏదైనా చేస్తాడు. అది కంటే కూడా అసలు దేవుడు ఎట్లా పనిచేస్తాడు, దేవుని స్వభావం ఏంటో మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. మన యాక్షన్ తగ్గట్టుగానే దేవుని రియాక్షన్ ఉంటుంది. ఆయన చేసిన దానికి తగ్గట్టుగానే మనం విధేయత చూపిస్తే ఆశీర్వాదానికి పాత్రం అవుతాం. ఆయన స్వభావం అన్నది అంటున్నాను. ఈ బైబిల్ చదవడం వెనకాల, ఈ బైబిల్ స్టడీలు వెనకాల, ఈ 3 పూటల ఆరాధన వెనకాల ఉద్దేశం ఏంటి? నోయింగ్ గాడ్ వెరీ వెల్, దేవుణ్ణి స్పష్టంగా అర్థం చేసుకోవడం, దేవుణ్ణి క్లియర్గా అర్థం చేసుకోవటం. సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ భార్య భర్తల బంధంలో భర్త బాగా అర్థమవ్వాలి, భార్య బాగా అర్థమవ్వాలి. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు నాకు అర్థం కాలేదని అంటే అసలుకి ఆ బంధమే సరైన బంధం కాదు. అంటే అర్థం కాకుండా ఎట్లా ఉంటారు ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత? రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా నాకు బైబిల్ పజిల్గానే ఉంది, దేవుడు పజిల్గానే ఉన్నాడు, నాకేమీ అర్థం కావట్లేదు అన్న పరిస్థితిలో మనం ఉన్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్, తప్పు. అది ప్రభు మెచ్చడు. పైగా ఆయన హృదయాన్ని పరిచయడు మన ముందు బైబిల్ గ్రంథ రూపంలో ఆయన హృదయాన్ని పరిచయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి మనమే సమయం ఇవ్వట్లేదని భావించారు. కాబట్టి ఆది కాండం 1వ అధ్యాయంలో ఆయన ఆశీర్వదించాడు, తర్వాత శాపం, పాపం ప్రవేశించింది, ఆ పాపం బట్టి శాపం వచ్చింది. తర్వాత దేవుడు ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే విమోచన కార్యాన్ని ఆయన మాట్లాడాడు. మళ్ళా పనిచేస్తున్నాడు ఆయన మళ్ళా పనిచేస్తున్నాడు. పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి కూడా పనిచేస్తున్నాడు, దూరమైపోయిన ప్రజలను తిరిగి మళ్ళా రక్షించుకోవడానికి కూడా పనిచేస్తున్నాడు. అలాగని చెప్పి వాళ్ళు మార్పు చెందకుండా అట్లానే ఉంటారు, నువ్వు అంగీకరించాలంటే ఒప్పుకోడు, మళ్ళా ఒప్పుకోడు ఆయన, మళ్ళా మార్పును కోరుకుంటున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, చేయాల్సిన సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానముగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని వాగ్దానం చేశాడు. ఆది కాండం 12వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. కాబట్టి అవర్ గాడ్ ఇస్ మిషనరీ గాడ్ అన్న ఈ అంశంలో నేను మొదటిగా ప్రస్తావించడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, దేవుడు పంపిస్తా ఉన్నాడు, దేవుడు దూరమైపోయిన ప్రజల దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. నేను చాలాసార్లు ఆది కాండం 3వ అధ్యాయం చదివినప్పుడు ఆయన ఏదేం తోట నుంచి ఆదామవలు బయటికి గెంటేసి తిరిగి వస్తే కాలు ఎరగొడతాను అన్నట్టుగా దేవదూతల్ని అడ్డుగా పెట్టినప్పుడు వాళ్ళు తిరిగి వస్తే ఎట్లా ఉండేది, వాళ్ళు వెళ్ళిపోకుండా అక్కడే ఆగుంటే ఎలా ఉండేది, వాళ్ళు తిరిగి ఆయన వద్దకు రావాలనుకోవట్లే, ఆయనకు దూరంగా వెళ్ళి మేమేం చేయగలుగుతాము అనుకోవట్లేదు, ఆయన లేకపోతే మేమెట్లా బ్రతకగలుగుతాము అనుకోవట్లేదు, ఏమీ మా కాళ్ళు లేవా మేము బ్రతకలేమా అన్నట్టుగా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయారు. సాతాను మోసం చేస్తూనే ఉంటాడు, దేవుడికి దూరం చేయడమే వాడి ప్రయత్నం. లుకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రాడిగల్స్ అండ్ పారబుల్ చదువుతాం, తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం. ఏం చదువుతామంటే, వాడంటే నానొద్దు నాన్న సొమ్ము కావాలి, నానొద్దు నాన్న ఆస్తులు కావాలి. మరి ఎవరు కావాలి? వేశ్యలు కావాలి, ఎవరు కావాలి? స్నేహితులు కావాలి. ఎవరు కావాలి? లోకం కావాలి. అట్లా వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోయిన వాడి విషయంలో మనం చదివే మాట లుకాసు వార్త 15వ అధ్యాయంలో, వాడు తిరిగి వచ్చాడు. అది దేవుడు కోరుకునేది. వాడికి బుద్ధి వచ్చింది. వాడు ఊరకనే తిరిగి రాలా, అట్లాగే ఆ వంకర బుద్ధితో తిరిగి రాలా. మంచి రియలైజేషన్తో వచ్చాడు, మంచి మార్పుతో వచ్చాడు. లుకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, మార్పు వచ్చినప్పుడు, మారు మనసు వచ్చినప్పుడు, గ్రహింపు వచ్చినప్పుడు, స్పృహ వచ్చినప్పుడు, వాడు బుద్ధి వచ్చినప్పుడు, వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వంటకాలం సమృద్ధిగా ఉన్నది, మా నాన్న దగ్గర ఉంటే నేను ఎలా ఉండను, మా నాన్నకు దూరం అయిపోయాను కాబట్టి నా కర్మ ఎంత తగలబడింది అని గ్రహింపులోకి వచ్చి నాన్న గుర్తొచ్చాడు. మళ్ళా కన్నింగ్ మెంటాలిటీతో రావట్లా, ఎంత మార్పు అంటే, నేను నీ కొడుకును అనిపించుకోవడానికి నేను అర్హుని కాదు, నీ పనుల్లో ఒక పనుల్లో ఉంటాను, నన్ను అంగీకరించు, పనుల్లో పెట్టుకో చాలు, దేవుడు గర్వపు హృదయాన్ని అసహించుకుంటాడు. దేవుడు దీనులకు కృప చూపిస్తాడు, గర్విష్ఠుని ఆయన ఎదిరిస్తాడు. గర్వించడానికి మనలో ఏముంది? ఏది మంది? అని చెప్పి నాది అని మనం చెప్పగలుగుతాం? సమస్తము ఆయన మూలంగా కలిగింది, సమస్తము ఆయన ద్వారా కలిగింది, సమస్తము ఆయన నిమిత్తం కలిగింది. మనం కూడా ఆయన కొరకే ఆయన చేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాట ఇలా రాయబడింది. ఆరవచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒకడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగాను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం, మన కోసం మనం లేం, ఆయన నిమిత్తం, ఆయన కోసమే మనం చేసుకున్నాడు. 24 గంటల రోజుకి సమయాన్ని మనకి ఇచ్చాడు. ఎవరి కోసం? మన కోసమా? టైం పాస్ చేస్తామనా? చికార్లు కొడతామనా? ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతామనా? అందులో 8 గంటలు నిద్రపోవాలి ముసుగు తనుకొని, అందులో 6 గంటలు పని చేసుకోవాలి, 8 గంటలు పని చేసుకోవాలి, కహాని పిచ్చాపాటి అన్ని అయిపోవాలి. ఏమైనా టైం మిగిలితే అప్పుడు ఏదో మొక్కుబడిగా ఈ సమయం దేవుడి కోసం. అదే మనం ఆయన కనపరిచే విధానం. ఆయన ప్రభు, సమస్తము ఆయనది. లుకాసు వార్త 12వ అధ్యాయంలో ఆయన రియాక్షన్ ఎట్లా ఉందంటే, ఈ రాత్రిని ప్రారంభిస్తాను, ఏమనుకున్నావు, నాది 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 అని పరిగెడుతున్నావు, అన్ని ఓడబీగుతాను ఏమనుకున్నావు అన్నాడు ఆయన. చాలాసార్లు మనం ఇదేదో మెకానికల్ గా యాంత్రికంగా ఎవరో ఫోన్ చేశారు, ఆ ఫోన్ చేసిన కోసమో, ఈ ఇన్ఛార్జ్ కోసమో, వీళ్ళు గోల్ తట్టుకోవడం కోసం ఏదో ఏదో. సహవాసం నిన్ను ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో ఆ తొలి దినాల్లో చేపట్టుకుని నడిపించడానికి ఉపయోగపడుతుంది. ముందు వరుసలో ఉన్న వాళ్ళు, తమ్ముడా ఇది ఇది అని కొంచెం చేపట్టుకొని కొన్ని మెట్లు ఎక్కించడానికి ఉపయోగపడతారు. జీవితకాలం నీ చేపట్టుకుని నడిపించరు. యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యుల్ని 3.5 సంవత్సరాల పాటు నడిపించాడు, తర్వాత బయటకు గెంటేశాడు, పోండి సర్వలోకానికి వెళ్ళండి. ప్రభువా, మీరు మరి మాతో పాటు ఇంకెవరు రావాలి? ఎవరు రారు, నేనుంటాను, ఇమానియల్ దేవుడిగా నేను మీకు తోడుగా ఉంటాను, మీరు వెళ్ళండి, ఇంకొకరు చేపట్టుకుని నడిపించాలని చెప్పి వెళ్ళకాలం అనుకోవడానికి వీల్లేదు. కావున ప్రియులరా, లుకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనంలో, నాది అని ఓనర్షిప్ అయింది అన్నట్టుగా ఓనర్ లాగా జీవితం మీద ఫీల్ అవుతా ఉంటే జీవితాన్ని ఫుల్ స్టాప్ పెడతానేమనుకుంటున్నావు అన్నాడు ఆయన 20వ వచనం. అయితే దేవుడు వెర్రువాడా, రాత్రి నీ ప్రాణం తీస్తాను, నీకు ఇచ్చిన టైం తీసేసుకుంటాను, నీకు ఇచ్చిన హెల్త్ తీసేసుకుంటాను, నీకు ఏదైతే నాది అని అనుకుంటున్నావో ఓడిపీగుతాను. ఏం చేస్తావు, ఎవరికి చెప్తావు, ఎవరి మీద గొడవ పడతావు, గీ పెట్టి ఏం చేయగలుగుతావు, కేకలు పెట్టి ఏం చేయగలుగుతావు? సమస్తము ఆయన మూలంగా కలిగింది, సమస్తము ఆయన ద్వారా కలిగింది, సమస్తము ఆయన నిమిత్తం కలిగింది. మనం ఆయన నిమిత్తం ఉన్నాము, మనం ఆయన నిమిత్తం ఉన్నాము. కాబట్టి ఈ దేవుడు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఎట్లా కనబడుతున్నాడంటే, మంచి ఆ ప్రేమతోటి అంతా చేశాడు, ఆకాశం అంత పందిరేశాడు, పెళ్లి చేశాడు ఆదాము హవ్వకి, వాళ్ళిద్దరూ అవిధేయత చూపిస్తే బుజ్జగించడానికి ట్రై చేశాడు, వినకపోతే మీకు తోకలు కొమ్ములు వచ్చాయి, మీకు పాఠం చెప్పాల్సిందని చెప్పి బయటికి ఎంటాడు. ఆ తర్వాత పాఠాలు చెప్తా ఉన్నాడు, ఆయన ప్రేమ వెంటాడుతా ఉంది, ఆయన ప్రేమ వెంటాడుతా ఉంది. కాబట్టి మనం ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదివితే, యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధం నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఆయన వేరే ప్రాంతాన్ని పంపిస్తా ఉన్నాడు, నువ్వున్న ప్రాంతం నుంచి బయటికి రా, అక్కడ ఏం చేస్తున్నావు, విగ్రహాలు చేసుకుంటూ అమ్ముకుంటా ఉన్నాడు. దేవుడు ఆ పరిస్థితిలో అబ్రహాం చూడాలనుకోవట్లా, బయటికి రా, సెట్ అపార్ట్, ప్రత్యేకంగా ఉండాలి, ఆయనకు నచ్చినట్టుగా ఉండాలి, ఆయన వెంబడించేవారుగా ఉండాలి. నేను నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తాను, ఆ శాపగ్రస్త స్థలాల్లో కూర్చోవద్దు అని పిలిచాడు. 2వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నేను నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను. 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశాలు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా, అబ్రాహాముతో అంటున్నాడు, భూలోకంలో ఉన్న అందరినీ నీ ద్వారా ఆశీర్వదించాలనుకుంటున్నాను అన్నాడు. అది కన మొదటి అధ్యాయ 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఆయన ఆశీర్వదించే దేవుడు, కానీ దాన్ని శాపంగా మార్చేసుకున్నారు. తిరిగి మరలా ఆశీర్వదించడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, సెట్ అపార్ట్, ప్రత్యేకంగా ఉండు, రా బయటకు వచ్చే, నేను చెప్పినట్టుగా నడుచుకో, నిందారహితుడిగా నడుచుకో. ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద నేషన్స్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ ద్వారా భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదిస్తాను, నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు ఆయన. దానికి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది, ఆ అబ్రహాము ద్వారా భూలోకానికి వచ్చిన ఆశీర్వాదం ప్రభు అయిన యేసు, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవుడు లోకాన్ని ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు, నశించిపోతున్న దాన్ని రక్షించాలనుకుంటున్నాడు, దూరమైపోయిన వారిని దరిచేర్చుకోవాలనుకుంటున్నాడు, ఆశీర్వదించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు, ఆయన ఆశీర్వదించడానికి ఆశ కలిగి ఉన్నాడు, నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకాన్ని, పాడైపోయిన లోకాన్ని, మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకోసం ప్రేమించాడు, ఏం చేద్దామని ప్రేమించాడు, మన దగ్గర ఏముందని ప్రేమించాడు. మనం నశించిపోతా ఉండగా ఆయన ప్రేమ మన మీద కనికర పడింది, ఆయన ప్రేమ చేత జాలి చేత కనికర పడ్డాడు. నశింపక నిత్య జీవానికి నడిపించాలి, నాశనాన్ని తప్పించాలి. కాబట్టి దేవుడు పనిచేస్తున్నాడు, ఆది నుండి పనిచేస్తా ఉన్నాడు, నేటికి పనిచేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అందరికి చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి పనిచేస్తున్నాడు. అంటే ఆయనకి ఏదో కష్టం వచ్చింది కాబట్టి పనిచేస్తున్నాడు, కష్టం నుంచి బయటకు రావడం కోసం కాదు. హీఈస్ ద క్రియేటర్, ఆయన మేలు చేసే దేవుడు, ఆయన సృష్టికర్త, పాడైన దాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు, పాడైపోయిన లోకాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు, దూరమైపోయిన ప్రజలను దరిచేర్చాలనుకుంటున్నాడు, శాపానికి లోనైన వారిని ఆశీర్వాదానికి పాత్రలుగా చేయాలనుకుంటున్నాడు, పాపం చేత మరణానికి లోబడ్డ వారిని అందులోంచి విడిపించాలనుకుంటున్నాడు. అలా చేయడం వల్ల ఆయనకేదో చేయకపోతే ఆయనకేదో నష్టం వచ్చిందని కాదు, ఆయన స్వభావం అది. అవర్ గాడ్ ఈజ్ మిషనరీ గాడ్. ఆయన మేలు చేయకుండా ఉండలేడు. ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించడం వెనకాల ఉద్దేశం ఏంటి? నశించిపోతున్న అదే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించడానికి. మనం బాగోలేదు, మనం మోసంలో ఉన్నాం, అందరూ పాపం చేసి మహిమను కోల్పోతా ఉన్నారు, అందరూ నరకానికి జోగుతా ఉన్నారు. పోనీలే అని వదిలేయడానికి ఆయన హృదయాన్ని కఠినపరచుకోలేదు, జాలిపడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దాన్ని వర్ణిస్తూ ఉంటాడు. ఎంత అద్భుతంగా వర్ణిస్తాడంటే, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. మనం అసలుకి పాపాన్ని సహించిన దేవుడు, పాపాన్ని ఓర్చుకోలేని దేవుడు మన విషయంలో జాలిపడ్డాడు. 4వ వచనం, ఆయనను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారం ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను, కృప చేత మీరు రక్షించబడ్డారు. మహాప్రేమ చూపించాడు, మహాకనికరం చూపించాడు. యోగ్యులము అని కాదు, అర్హులము అని కాదు. కాబట్టి దేవుడు పనిచేస్తాడు, ఆయన చేసే పని మేలు చేయడం కొరకు పనిచేస్తున్నాడు. ఆది నుంచి కూడా అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నేను చూపిస్తున్న దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూలోక వంశాలని ఆశీర్వదిస్తాను అని అబ్రహామును బయటకు తీసుకురావడం, అబ్రహామును పంపించడం మనం చూస్తా ఉన్నాం. నిర్గమకాండంలోకి వచ్చేసరికి, నిర్గమకాండంలో ఇస్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న ఆ ప్రజల మీద కనికరపడ్డాడు ఆయన. వాళ్ళ మూలుగులు విన్నాడు, వారి మీద జాలిపడ్డాడు. కాబట్టి మోషేను దర్శించాడు. ఆ నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి రాయబడ్డ మాటలు, మరియు యెహోవా ఇట్లే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని వారి బాధ నేను చూశాను. 9వ వచనం, ఇస్రాయేల్ మొర నిజముగా నా వద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టు చున్న హింస చూసి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపిదను, ఇస్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తులోంచి తోడుకొని పోవలను. వాళ్ళు విడిపించాలి, వాళ్ళు రక్షించాలి, వాళ్ళు విమోచించాలి, దాన్ని నేను పంపిస్తాను. దేవుడు పనిచేస్తున్నాడు, బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి పనిచేస్తున్నాడు, మూలుగులతో మొరపెడుతున్న వారిని రక్షించడానికి పనిచేస్తున్నాడు. అందుకొరకు మోషేని పిలుస్తున్నాడు, రా నేను పంపిస్తాను. ఆయన చేసేసుకోవచ్చు, ఆయన అంటున్నాడు ఆయన పనిలో నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను అంటున్నాడు. లోకాన్ని ఆశీర్వదించే పనిలో అబ్రహాము నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను రా, ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ నేషన్స్, నేను నీ ద్వారా దీవిస్తాను, నేను దీవెనకరమైన పాత్రగా మారుస్తాను మోషేరా, వాళ్ళ విమోచకుడిగా నేను నిలబెడతాను రా, నీకు ఆ పనిస్తాను. దేవుడు మేలు చేయవాడు, దేవుడు విమోచించేవాడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడుగా వాక్యం మాట్లాడుతూ ఉండగా, దేవుడు తనకు దూరమైపోయిన ప్రజలు వారి నరక కోపంలోకి జారుతూ ఉండగా వారిని విమోచించడానికి రక్షించడానికి ఆయా కాలాల్లో అనేకులను ఈ పని కొరకు వాడుకోవటం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఒకవేళ అబ్రహాము నాకు చాలా పనులు ఉన్నాయ్యా, నువ్వు మా నాన్నదిలే మా అమ్మనదిలే మా ఊరిదిలే రా అంటే నాకు చాలా కష్టం, నా వల్ల కాదు, ఐఎమ్ సో సారీ అని చెప్తే ఆ అబ్రహాం అన్నవాడు ఏమైపోతాడో మనం ఊహించవచ్చు. అబ్రహాం కోసం మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, జీరో జీరో, జీవితం వేస్ట్ అయిపోయింది. ఆయన చేతులు వాడబడలా, ఆయన చేతులు వాడబడలా, యూజ్లెస్ వెజల్లా మిగిలిపోతాడు, పనికిరాని పాత్ర. ఏ దేవుడు సృష్టించుకున్నాడో, ఏ దేవుడు ఆయన ప్రణాళికలో అవకాశం ఇచ్చాడో, ఆయన చేయాలనుకున్న విమోచన ప్రణాళికలో పాత్ర ఇవ్వాలనుకున్నాడో, ఆ పాత్ర నా వల్ల కాదు నేను చేయలేను, నా వల్ల కాదు నేను చేయలేను నాకొద్దు అని అంటే మాత్రం జీవితం వేస్ట్ అయిపోయినట్టే. మోషే ఇదేం ప్రభువా, నేను సింహాసనం మీద ఎక్కాలి, నాకు సింహాసనం నా ముందు ఉంది, నువ్వు సింహాసనం పక్కన పెట్టి నేను ఆ ప్రజలను విడిపించడానికి పోయి ఆ పర్వతం తలపడంటున్నావు నా వల్ల కాదు అంటే ఆ మోస ఏమైపోయేవాడు? ఆ మోస కోసం మాట్లాడుకోడానికి ఏముంది మన దగ్గర? ఆయన చేతులు వాడబడలా, పనికి రాలేదు, ఆయన చేతులు వాడబడలా, ఎందుకు ఆ జీవితం? ఆయన చేసుకున్న పాత్ర ఆయనకి పనికి రాకపోతే ఇంకెందుకు? ఆయన చేసుకున్న పాత్రలు ఆయనకి పనికి రాకపోతే ఆ జీవితాలు ఎలాగున్నాయో కూడా బైబిల్ గ్రంథంలో చూడగలం. ఆయన చేసుకున్న పాత్రలు ఆయనకి పనికి రాకపోతే, కయ్యను వాడు సాతాను సంబంధి వాడబడ్డాడు. ఎవరి చేతిలో వాడబడ్డాడు? సాతాను చేతిలో వాడబడ్డాడు, దేవుని చేతిలో కాదు. అలాంటి వారిగా మనం ఉండకూడదు. ఎవరో ఖాళీగా లేం, అందరూ పనిచేస్తున్నాం. పర్పస్ ఏంటంటే ఎవరికి పనికి వస్తుంది నీ పని, ఎవరికి పనికి వస్తుంది నీ జీవితం, ఎవరికి పనికి వస్తుంది అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు ఎవరి కోసం, ఈ ఆరోగ్యం ఎవరి కోసం, ఈ జీవితం ఎవరి కోసం, ఎవరి కోసం అరిగిపోతున్నాం, ఎవరి కోసం జీవితాన్ని ధారాదత్తం చేస్తున్నాం, మన ముందున్న ప్రశ్న దానికి మనమే సమాధానం చెప్పుకోవాలి, మనమే దానికి సమాధానం చెప్పాలి. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయం. మనము కయ్యను వంటి వారమే ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఆయన మనసు రక్షించడానికి ఇష్టపడే మనసు, నశించిన దాన్ని రక్షించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు, తప్పిపోయిన గొర్రెను తిరిగి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుడి మనసు అది. కయ్యను చంపడానికి ఇష్టపడుతున్నాడు, చంపడానికి ఇష్టపడుతున్న అరహంతకుడు. ఎవరిని చంపాడు? సహోదరుని చంపాడు. ఎందుకు? దుష్టుని సంబంధి, వాడు అలాగే పనిచేస్తాడు. ఎవరేమైపోయినా పర్లా, లోకం ఏమైపోయినా పర్లా, నేను బాగుంటే చాలు, నేను సాతాను స్వభావం, నేను అహంభావం, నేను స్వనీతి, నేను బాగుండాలి. దేవుడు అబ్రహాంతో అలా మాట్లాడడంలా, మోషేతో అలా మాట్లాడడంలా, ఆయనకు అన్ని బాగున్నాయి, నేను బాగుండాలనుకోవట్లా. ఆయన పనిచేస్తున్నాడు, పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, దూరమైపోయిన దాన్ని దగ్గర చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నాశనానికి జరుగుతున్న దాన్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పనిలో నువ్వు ఇన్వాల్వ్ అవుతావా అని అబ్రహాన్ పిలుస్తున్నాడు, ఆ పనిలో నువ్వు ఇన్వాల్వ్ అవుతావా అని మోషేని పిలుస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితకాల దినాలు ఎలాగ, చిన్న జీవితం సగం కంటే ఎక్కువ అయిపోయింది. ఎన్నో సంవత్సరాలు ఆయనకి పనికి రాకుండా వెళ్ళిపోయాయి, ఎన్నో దినాలు ఆయన ఏం కోరుకుంటున్నాడో అది జరగకుండా వెళ్ళిపోతా ఉన్నాయి. ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదానికి పాత్రలం కాము, ఉగ్రతకు పాత్రలం అవుతాం, అది మంచిది కాదు. మొదటి యోహాన్ పత్రిక మూడవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 14వచనం. మనం సహోదరుని ప్రేమించుచున్నాము గనక మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమందే నిలిచి ఉన్నాడు. ఎట్లా ఉంది మనసు? మనల్ని మనం ప్రేమించుకునే మనసా? మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించే మనసా? ఎవరినైనా చూస్తున్నప్పుడు మన హృదయంలో ఏమైనా ఆ ఫీలింగ్స్ వస్తున్నాయా? వాళ్ళు బాగుంటే సంతోషం, వాళ్ళు నశించిపోతా ఉంటే బాధ, వేదన. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలన్న తాపత్రయం. వాళ్ళు చేరుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని కలుసుకోవాలి. మనం ప్రేమ కలిగిన వారం అయితే మన స్పందన న్యాచురల్ గా మనం అట్లాగే స్పందిస్తాం. ఒకళ్ళ కడుపు కాలుతా ఉంటే చూస్తూ కూర్చుంటావా? రోడ్డు మీద ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలి రక్తం కారితి కింద పడిపోయి ఉంటే చూస్తూ వెళ్ళిపోతావా? మనకెక్కడైనా అందుకే ఒక ఆయన ఇలాగ అన్నాడు, సువార్త అంటే ఏంటంటే ఆకలితో ఉన్న ఒక భిక్షగానికి ఆహారం ఎక్కడుందో చెప్పడం. నేను ఆల్రెడీ ఆకలితో ఉన్నాను, నా కడుపు నిండింది, అక్కడ ఇంకా చాలా ఉంది, నువ్వు ఆకలితో ఉన్నావు, నేను చేయని పనేం లేదు, అక్కడ ఉంది అని చెప్పడమే. పోయి తెచ్చుకుంటాడు, కడుపు నింపుకుంటాడు. ప్రేమ కలిగిన మనసు, ప్రేమ కలిగిన సమాజాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఈ కార్యం మీద పనిచేస్తూనే ఉన్నాడు, యోసేపు కళ్ళిచ్చాడు అన్నకి, ఆ 12 మంది అన్నలకి ఆశీర్వాదకరంగా, యోసేపుకు ఆశీర్వాదకరంగా, ఐగుప్తుకు ప్రాణరక్షకుడిగా ఉంచాలి అన్నది ఆయన ఉద్దేశం. పంపించాడు, వాడుకున్నాడు, నెహెమ్యాను పిలిచాడు. నెహెమ్య పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి, ఇశ్రాయేల్ ప్రజలను తిరిగి పునరుద్ధరించడానికి వాడుకున్నాడు. ఎస్తేర్ని వాడుకున్నాడు, మర్దకేని వాడుకున్నాడు, దానియేలు వాడుకున్నాడు, షడ్రాక్ను వాడుకున్నాడు, మేషాక్ను వాడుకున్నాడు, అభెద్నెగోను వాడుకున్నాడు. మనుషుల్ని మేలు కొరకు వాడుకుంటున్నాడు, నశించిపోతున్న వాళ్ళని రక్షించడం కొరకు వాడుకుంటున్నాడు. పంపుతున్నాడు ఆయన. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే ఆయన మాట్లాడుతున్నాడు. 8-9 వచనాలు చదివితే ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను ఎవరిని పంపేదును, మనమితం ఎవడు పోవులను ప్రభు సెలవీయగా వెంటని. ఎవరున్నారు? వాలంటరీగా ఎవరున్నారు? నా సుఖవాలయంలోంచి నేను బయటకు వెళ్తా, నా కడుపు చూసుకోవడం కాదు, ప్రజల కొరకు, నశించిపోతున్న వారి కొరకు. నేను ప్రేమ కలిగిన వాడిని, నాకు పరిష్కార మార్గం తెలుసు, నాకు అమృతం ఎక్కడుందో తెలుసు, మరణాన్ని జయించే పరిష్కారం ఏంటో తెలుసు. దేవుడింటూ నాకు అర్థమయ్యాడు, నేను ఎట్లా ఉంటాను మేలు చేయకుండా? ఎవరు వాలంటరీగా ఉంటారు అని చూస్తున్నాడు ఆయన. ప్రభువు ప్రియులారా, వాక్య పేరుగులో మనం పరీక్ష చేసుకోవడం మంచిది. ఆయన దగ్గర దేవదూతలు ఉన్నారు, ఆయన దగ్గర బలాఢ్యులు ఉన్నారు, వాళ్ళ చేత ఆయన పని చేయించుకోవచ్చు. కానీ దేవుడు ప్రేమ కలిగిన సమాజాన్ని చూడాలనుకుంటున్నాడు. పక్కవాడు నశించిపోతా ఉంటే భారంతో ప్రార్థన చేసేవాడిని చూడాలనుకుంటున్నాడు. నేను ఒక్కడిని పరలోకం పోవడం కాదు, కానీ నాతో పాటు నా జాతి అంతా పరలోకంలో ఉండాలనుకునేవాడిని చూడాలనుకుంటున్నాడు. నేను ఒక్కడిని నరక కోపాన్ని తప్పించుకోవడం కాదు, నా వారు, నా సహోదరులు, నా బంధువులు ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదు అన్న ప్రేమ కలిగిన ఆ సమాజాన్ని చూడాలనుకుంటున్నాడు. వాళ్ళని సిద్ధం చేస్తా ఉన్నాడు. నేనంటాను, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. గాడ్ హ్యాజ్ లవ్ కాదు, దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదు, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు మనకు ప్రేమను నేర్పిస్తా ఉన్నాడు. ఎట్లా మన ప్రేమను చూపించేది? గాలిమాటలతో కాదు. గాలిమాటలతో మన ప్రేమను చూపించలేము, ఒట్టి మాటలతో మన ప్రేమను చూపించలేము. స్పందించాలి, ఆశీర్వదించడానికి ముందుకెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ భూమి మీదకి వచ్చి ఆయన చూపించిన జీవితం అదే. ఏంటి మనిషి, పాపుల దగ్గర ఉంటున్నాడు, సుంకరుల దగ్గర ఉంటున్నాడు, డిగ్నిఫైడ్గా ఉండాలి కదా, ఆ స్టేటస్ మెయింటైన్ చేయాలి కదా. కుష్టి రోగిని పట్టుకుంటున్నాడు, వ్యభిచారి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన తన్నతుల కాళ్ళతోటి. ఏంటి మనిషి? అవును, గాడ్ ఈజ్ లవ్. సాతాను పాడు చేసిన వాడు అన్నిటిని బాగు చేయడానికి, దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మన క్రియేటివిటీ, మన సృజనాత్మకత దేవుడు ఎలాగైతే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. ఆయన అందుకే పాత నిబంధన గ్రంథంలో చాలా వచనాల్లో మాట్లాడతాడు, అడవి పుష్పిస్తుంది, అడవి పుష్పించేటట్లుగా చేస్తాడు, దున్నని బీడు భూములు, బంజరు భూములు, పగిలిపోయిన భూములను తిరిగి మళ్ళా పంట పొలాలుగా మార్చాలి. దేవుడు మనకు ఒక పరీక్ష ఇచ్చాడు, మనం ఎట్లాగా స్పందిస్తామో చూస్తున్నాడు. నేను ఎవరిని పంపిదును, మా నిమిత్తం ఎవడు పోవను, ఎవరున్నారు అక్కడ అని పిలుస్తా ఉంటే, నన్ను మాత్రం పిలవద్దయ్యా, నాకు చాలా పనులున్నాయి, నన్ను మాత్రం పిలవద్దు, నాకు డబ్బే ముఖ్యం, నన్ను మాత్రం పిలవద్దు, నా ఒళ్ళు ఉంచలేను, నా నడుము ఉంచలేను, నన్ను మాత్రం పిలవద్దు, ఆ కష్టాలు ఆ బాధలు నాకొద్దు. దర్జాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, కడుపులో నీళ్లు కదలకూడదు, భూమి మీద బాగుండాలి, పరలోకంలో బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను ముందు బాగుండాలి. అది యేసుక్రీస్తు ప్రభు మనసు కాదు, అది దేవుడి మనసు ఎంత మాత్రం కూడా కాదు. నేను అన్న స్వార్థం, నేను అన్న భావజాలం దేవుడి మనసే కాదు. నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు, నేను కాదు. లుకాసు 19:23 ఎవడైనా నన్ను వెంబడింపు కోరితే, డినై యువర్ సెల్ఫ్, డినై యువర్ యూగోస్, డినై యువర్ ఆపర్చునిటీస్. ఏం కోల్పోతావో కోల్పో, కోల్పోయిన ప్రతి దానికి 100 రెట్లు ప్రతిఫలం, కోల్పోయిన ప్రతి దానిని దేవుడు విలువ కడతాడు. ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం, దేవుడిని ఎంత ప్రేమిస్తున్నామో ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నామో ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నేనెవరిని పంపిద్దును, యెషయా గ్రంథం 6:9 నేనెవరిని పంపిద్దును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని, అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. ఆయన్ను పోయి ఈ జనులతో చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి, జనుల దగ్గరికి వెళ్ళు, ఎవరు లేని ఏకాంత ప్రాంతానికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలి. ఆఫీసులో ఉంటే తలనొప్పి, ఇంటికి వెళ్ళిపోతే ఎవరు ఉండరు ప్రశాంతంగా, నా లోకం నాడే, మనుషులతో నాకొద్దు, లోకంతో నాకొద్దు, అమ్మో ఈ మనుషులు మంచోళ్ళు కాదు, ఎందుకు వచ్చింది ఈ తంట మనకెందుకు, ప్రశాంతంగా ఉందాం. నో, జనాల్లోకి వెళ్ళు, మనుషుల్లోకి వెళ్ళు, నశించిపోతున్న వారి మధ్యకు వెళ్ళు. నేనెవరిని పంపుతాను, మా నిమిత్తం ఎవడు పోవాలని ప్రభు సెలవీయగానేమిటిని, అంతటి నేను చెత్తగించము, నేనున్నా, నన్ను పంపమనగా ఆయన అన్నాడు. పోయి ఈ జనులతో ఇచ్చాను, చెప్పు వాళ్ళ మోసం ఏంటో వాళ్ళకి చెప్పు. ఆయన చెప్పమన్న వెనకాల ఉద్దేశం ఒకటే, మార్చుకోవాలి, తిరిగి రాబట్టుకోవాలి, రక్షించాలి. వారు శాపానికి పాత్రులుగా ఉన్నారు, ఆశీర్వాదానికి పాత్రులుగా చేయాలి. దేవుని మనసు. ప్రభునంద పిల్లరా, మనం వాక్యపు వెలుగులో మనం పనిచేస్తున్నాం, మనం ఏం ఖాళీగా లేం. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నాం ఎవరి కోసం? ఉదయం నుంచి రాత్రి వరకు చేసే పని వల్ల లాభం ఎవరికి? మనక, దేవునిక, మన చుట్టూ ఉన్న సమాజానిక. దేవుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. మన విషయంలో మనం త్యాగం చేసుకోవాలి. మనం త్యాగం చేయకుండా, మనకు కావలసిన వాటిని కోల్పోకుండా, మన ప్రివిలేజెస్ మనం కోల్పోకుండా, మన కష్టం మీదేసుకోకుండా మనం దేవునికి పనికిరాము, మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా పనికిరాము. దేవుడు లోకాన్ని ఆశీర్వదించాలనుకున్నాడు, లోకాన్ని తన పోలుకులు చేయబడ్డ వారి ద్వారా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందులో అబ్రహాం ఉన్నాడు, అందులో మోషే ఉన్నాడు, అందులో దావీదు ఉన్నాడు, అందులో దానియేలు ఉన్నాడు, అందులో ఎస్తేర్ ఉంది, అందులో భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. పాత నిబంధన గ్రంథం అంతా ఇదే లైన్ కనబడుతూ ఉంటది. యోనా గ్రంథంలో యోనా, రా పంపిస్తాను ఎక్కడికి, నినేవేకి, నేను పోను, నేనెందుకు వెళ్తాను అక్కడికి, వాళ్ళు ఎలా అంటారు, శత్రువులు, వాళ్ళ దగ్గరికి పోను. మెడబట్టుకొని ఈడ్చుకెళ్ళాడు నినేవ పట్టణానికి, పోరా, పోయి చెప్పు, వాళ్ళు నశించుకోవడం నాకు ఇష్టం లేదు, నీకు కూడా అలా ఇష్టం ఉండకూడదు, వాళ్ళు నశించిపోతావు, నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటావు. తలతిక్క ప్రవక్త, వంకర బుద్ధి ప్రవక్త. దేవుని మనసు, ఒక మాట రాయబడిన ఒక్క మాట చదివించి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. యోనా గ్రంథం 4:4 ఆయన ఏంటో, ఆయన మనసు ఏంటో మనకు అర్థమైతే, ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఆయన అంటాడు, ఒట్టి మాటల చేత కాదు ఆయన ఆరాధించాలి, క్రియతో ఆరాధించాలి. యోనా గ్రంథం 4:2 అంటున్నాడు, యెహోవా, నేను నా దేశం ముందుండగా ఇట్లా జరిగింది నేను అనుకుంటుంది కదా, అందువలననే నీవు కటాక్షము, జాలియు, బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడుగా ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు వారిని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శేషుకు పారిపోతని ఎట్లాగా అర్థమయ్యాడు దేవుడు ఈయనకి. ఆయన ప్రేమ కలిగిన దేవుడిగా ఉన్నాడు, చంపాలి శిక్షించాలంటే ఆయన రోషం కలిగిన వాడు, ఆయనే రక్షించాలనుకుంటున్నప్పుడు నేను మారాలి కదా నా దేవుడు మనసు అర్థమైతే అనుకోవట్లా. నేను మారను, నువ్వు మారాలి. మారు మనసు దేవుడికా, మారు మనసు మనిషికా? మారాల్సింది ఆయన, మారాల్సింది మనమా? మార్పు చెందిన దేవుడు ఆయన. దినాలు గడిచిపోతా ఉన్నాయి, నెలలు గడిచిపోతా ఉన్నాయి, మనం ప్రేమ కలిగిన సమాజంగానే ఉన్నామా? దేవుడు పనిచేస్తా ఉన్నాడు, మనం ఆయన ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాడో ఆయన మహిమ కోసం మనం పనిచేస్తా ఉన్నామా? ఆయన పనిచేస్తున్నాడు నశించిపోతున్న లోకాన్ని రక్షించడం కోసం పనిచేస్తున్నాడు, నశించిపోతున్న లోకాన్ని రక్షించడం కొరకే మనం పనిచేస్తున్నామా? ఎట్లా ఉన్నాము, ఎలా పనిచేస్తున్నాము? వాట్ ఈజ్ అవర్ మిషన్? ఏంటి మన పని యొక్క పరమార్థం? ఏంటి మన ఉద్యోగాల యొక్క పరమార్థం? ఏంటి మన చదువుల యొక్క పరమార్థం? ఏంటి మనం మనం పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.